ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఇస్తాడు భగవంతుడు. ఈయన వేదమంత్ర ధ్యానంతో పూజించేవాడు. 6 అంగాలు చదువుకున్నాడు, షడంగాలు వేదాంగాలు, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఇవి వేదాంగాలు. అవన్నీ శివుడికి సమర్పించేవాడు. ఈయనకి అదృష్టం ధర్మార్థ కామ మోక్షములు అన్నట్టుగా 4 కొడుకులు పుట్టారట. ఒక్కొక్కడి అదృష్టం వల్ల సరి అయిన కొడుకులు పుడతారు. నాన్నగారు మీరు పూజ చేసుకోండి, పద్మాగర్ గారితో తీర్థయాత్రలకు వెళ్ళండి, మీరేమైపోయినా మేము పట్టించుకో, అమ్మని మేము జాగ్రత్తగా చూస్తామన్నారట. ఎంత అదృష్టవంతుడండి, తల్లిని అలా చూస్తాం అని బాధ్యత వేసుకుని తండ్రికి స్వేచ్ఛ ఇచ్చే కొడుకులు పుట్టడం మహాయోగం అన్నాడు. ఏ తండ్రి అదృష్టవంతుడు, కొడుకు తండ్రి బాధ్యతని భుజస్కంధాలం వేసుకుని నిశ్చింతగా తీర్థయాత్రకు వెళ్ళు అని అన్నాడా, ఇక తండ్రి అదృష్టవంతుడు. నేను చెప్పిన మాట అనుకున్నారు, మార్కండేయ పురాణంలో కొడుకు ఎవడు తండ్రి ఎవడు ఎటువంటి వాడు అదృష్టవంతుడో అలర్కోపాఖ్యానంలో ఋతధ్వజుడు చెప్పాడు. జనక భుజావనీజముల చల్లని నీడవశించియున్ననే ననుపమ భోగ భాగ్యపు సమన్విత జీవిని. మా నాన్నగారు ఒక కల్పవృక్షం, ఆ తండ్రి అనే చెట్టు నీడలో సుఖంగా బతికాం కాబట్టి మా నాన్నగారి నీడలో పెరిగిన మేము అదృష్టవంతులం చల్లగా హాయిగా. ఆ తండ్రి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేలా చేసి ఆయన వచ్చేదాకా ఆయన సింహాసనాన్ని చెక్కు చెదరకుండా కాపాడతాం. మేము తండ్రిని పూజిస్తాం, మా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తాడు, మేము పరస్పరం సుఖంగా ఉన్నాం, నాకు ఇంకే కోరిక లేవన్నాడండి అశ్వతరుడు అని వాసుకి కొడుకు, ఒక పాతాళలోకాన్ని పరిపాలించే నాగరాజు గారి కొడుకు వాసుకి కొడుకు. నాయన నీకేం కావాలో కోరుకో అంటే అలర్కుడు అనేటటువంటి వాడి తండ్రి ఋతధ్వజుడిని కువలయాసుని వాడు వెంటనే చెప్పిన మాట, మా నాన్న కల్పవృక్షం ఆయన దగ్గర ఉన్నాను, నాకేం లోటు, నాకేం అక్కర్లా, ఇంకా మా నాన్న ఆయన ఇష్టం, ఎప్పుడు తీర్థయాత్రలు కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, నాన్నగారు మీరు పద్మాకర్ గారితో పాటు ప్రణవపీఠంతో వెళ్ళిపోండి, మేము ఇంట్లో కూర్చుని నీ బదులు మేము చూస్తాం, మీరు అసలు రావక్కర్లా, ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మిమ్మల్ని రెండో ఆయన ఫోన్ చేసి ఏడిపించాం, మేమే డిసిషన్ తీసుకుంటాం, నీకేం భయం లేదు అని నిర్భయంగా చెప్పేవారట. అసలు ఎంత భాగ్యం అండి అది, ఇలాంటి కుటుంబాలుంటే వాళ్ళు అదృష్టవంతులు. నాన్న నువ్వు వెళ్ళిపోతే మేము ఈ బాధ్యత పడలేము, నువ్వు ఇంట్లో కూర్చుని నువ్వు తగులడు, మేము హాయిగా మా పెళ్ళం బిడ్డలతో సుఖిస్తాం, మా సంపాదన మా ఉద్యోగాలు మావి అని తండ్రిని పీడించి ఉంటే మీరంతా రాగలరటండి. ఒకవేళ వచ్చిన వెంటనే మిమ్మల్ని సలిపేస్తే, పిల్లలు ఇంటి దగ్గర నుంచి ఏడిపిస్తే ఇక్కడ ఉండగలరా? మీరు అదృష్టవంతులే, మీకు కూడా మంచి పిల్లలు ఉన్నారు అని నేను భ్రమిస్తున్నాను. కనుక మొత్తం మీద ఏది ఏమైనా అది ఒక యోగము అన్నారు. ఈయనకి అటువంటి కొడుకులు 4 పుట్టారట, ఒకరు కాదు ఇద్దరు కాదు, దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి. ఆ 4కి పేర్లు కూడా అలాగే పెట్టాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, దేవప్రియుడు ఎవరవుతాడు, కొడుక్కి పేర్లు చాలా జాగ్రత్తగా పెట్టాడు. ధర్మం ఎవరి దగ్గర ఉంటే వాడు దేవతలకి ప్రియుడు అవుతాడు. అంటే పెద్ద కొడుకు ఎవడనమాట, ధర్మం, అందుకని దేవప్రియుడు. మీరు దేవతలకి ప్రియులు అవ్వాలంటే ఏం చేయాలి, ధర్మంతో నడుచుకోవాలి. రెండో వాడికి ప్రియమేధనుడు అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టాడు, బాగా డబ్బు ఉండి ఈ డబ్బుని సమయానికి దానం చేస్తే అందరూ వాడిని చూసి సంతోషిస్తారు కాబట్టి వీడు అర్ధానికి ప్రత్యేక కనుక ప్రియమేధనుడు. మూడోవాడు సుకృతుడు, ధర్మ అర్థములతో కూడిన కామమును కోరికలను తాను తీర్చుకుంటూ లోకానికి తీరిస్తే వాడే సుకృతుడు. అంటే సుకృతం అంటే సరి అయిన కామము కలిగిన వాడే సుకృతుడు. ఇంకా నాలుగోవాడు ధర్మవాహి, మోక్షం కావాలంటే ధర్మము ప్రవహింప చెయ్యాలి, ధర్మాన్ని శరీరంలో నిలబెట్టుకోవాలి, అందుకని ధర్మవాహి. చాలా తెలివైన వాడు, చెప్పకుండా చెప్పడం అంటే పేర్లు పెట్టడం ద్వారా నాకు 4 కొడుకులు, 4 వేదాలు, ధర్మార్థ కామమోక్షాలు, 4 సముద్రాలు, 4 దిక్కులు అనుకుంటూ ఆయన కొడుకులకు పేర్లు పెట్టాడు. వారు కూడా అదృష్టవశాత్తు పుణ్యాత్ములు అని చెప్పాను కాబట్టి బాగా చదువుకున్నారు, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించారు. కొడుకులు వేదం చదువుతూ ఉంటే ఆ తండ్రి ఆనందంతో పొంగిపోయి ఇక ఈ రోజు నుంచి నాకు చీకు చింత లేదు అనుకునేవాడు, నిశ్చింతగా కూర్చుని శివలింగాన్ని పెట్టుకు పూజ చేసేవాడు. ఎందుకని బాధ్యతలంతా కొడుకులు పుడుతున్నారు, ఆయనకి ఇంక వ్యంగ్యం ఉంది, పెళ్ళయింది నా పెళ్ళాన్ని తీసుకుని నేను ఇంకో చోట మకాం పెట్టేస్తాను అని ఒకడు, మా నాన్నకి నాకు సంబంధం లేదు నాకు పాంతు, మళ్ళీ ఇదోటి వేద దిక్కుమాల భాష, నాకు డబ్బే కావాలని ఒకడు, నాకు జబ్బే కావాలి ఒకడు అంటే ఈ తండ్రి ఏమైపోతాడు, తండ్రి ఎంత గొప్పవాడు కాకపోతే ఈ కొడుకులకి ఇంత చదువు చెప్పి వాళ్ళకి ఏదో ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఆనంద పెడుతుంటే ఆ తండ్రి కోరిక తీర్చడం కంటే గొప్ప కాదు, ఆ తండ్రిని సేవించడమే గొప్ప అనుకున్న ఈ కొడుకులు దొరకడంతో హాయిగా పార్థివలింగాన్ని పూజిస్తున్నట్టు. అప్పుడు జరిగిందో తమాష, పరీక్షిస్తాడు పరమాత్మ మళ్ళీ. ఎప్పుడు రోజులు ఒకే రకంగా వెళ్ళిపోతాయటండి, తండ్రి సుఖంగా గడుపుతున్నాడు, కొడుకులు హాయిగా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, కోడళ్ళు వచ్చారు, కోడళ్లతో పాటు మేడళ్ళు వచ్చాయి, కానీ ఏ కోడళ్ళు వేరే కాపురం పెట్టలా. మామయ్యో మేము మా అబ్బాయి మా ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతానని ఒక్క కోడలు అనలా, మీకు మీరే మాకు మేమే అని ఎప్పుడు తగాదా పడలేదు. అందరూ ఒకే ఇంట్లో హాయిగా కలుసున్నారట, కొడుకులు కలుసున్నారు, తోడి కోడళ్ళు కలుసున్నారు, మామగారిని సుఖపెట్టారు, అత్తగారిని సుఖపెట్టారు, రోజు రోజుకి ధనం పెరుగుతోంది. ఇంట్లో బాగుంటే ఇంకో సమస్య పెడతాడు శివుడు, అయితే ఇంట్లో సమస్య లేదా బయట సమస్య, ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్నీ సుఖంగా ఉంటే నా అంత గొప్పవాడు లేడు, తేడా వస్తే మాత్రం పక్కవాడి వల్ల ఇది జరిగింది అంటాంగా మనం. ఆ కాలంలో రత్నమాల అని ఒక పర్వతం మీద ఒక భయంకర రాక్షసుడు కోట కట్టుకుని నివసించాడు, వాడి పేరు దోషణుడు, దోషణాసురుడు వాడు, వాడి పేరే దోషణుడు, దిక్కుమాలాడు. రామాయణంలో కరదోషణుడు లాంటి వాడు వీడు, కాకపోతే రామాయణానికంటే ముందు జరిగింది ఇది కథ. వీడు ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో మెప్పించాడు, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి అంటే దేవతల్ని మానవుల్ని అందరినీ జయించే పరాక్రమం కావాలన్నట్ట. తథాస్తు అన్నాడు ఆయన. ఇంకేముంది, మహాభయంకరమైన ఈ వరాలతో అసలే బలవంతుడు, బ్రహ్మవరాలతో గర్వించాడు, దేవతల్ని తన్నాడు, తరిమేశాడు, ఋషుల్ని కొట్టాడు, చిట్టేశాడు, వాడు అంతకంతకీ దుష్టుడైపోయాడు, భూమండలం అంతా తిరిగాడు. భూమి మీద మానవులు సుఖంగా ఉండడానికి అసలు కారణం వేదాలు చదవడం, పురాణాలు జరగడం, యజ్ఞాలు జరగడం. కాబట్టి బ్రాహ్మలందరినీ చంపేస్తే, యజ్ఞాలన్నీ పాడైపోతే, పురాణాలు ఆగిపోతే ఇంకా వర్షాలు కొరకు నాశనం అయిపోతారు జనం. జనాన్ని నాశనం చేయాలంటే వేదాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వాడికి ఆ బుద్ధి పుట్టిందనమాట. అందుకని వెంటనే ఏం చేశాడు వాడు, ఎక్కడ వేదం చదువుతూ ఉంటే అక్కడికి వెళ్ళిపోండి, ఆ వేదం చదివేవాడు గొంతుకలా పట్టేయండి, పిసిగేయండి, చంపేయండి, అక్కడ కూర్చుని దీక్షా కంకణం ధరించిన వాళ్ళందరినీ నవిలేయండి, యజ్ఞాలని పాడు చేసేయండి, పురాణాలు ఆపేసేయండి, గోవుల్ని వధించి మాంసం ముద్దలు చేసుకుని తినేయండి అంటూ ఆజ్ఞాపించగానే ఉబ్బి బొబ్బలు పెడుతూ ఉక్కు మిగిలిన రక్కసి మోక లోకాన్ని ఉక్కడగిస్తూ బయలుదేరింది. సోలాలు పుచ్చుకొని పెద్ద పెద్ద కోరలతో, నల్లని రూపాలతో, నెత్తిమీద కొమ్ములతో, పెద్ద పెద్ద పొట్టలతో, భీకరాకారం కలిగిన కుంభకర్ణుడి వంటి పరాక్రమం కలిగిన రాక్షసులంతా విజృంభించి లోకాలన్నీ ఆవరించి అప్పటి వరకు జరుగుతున్న ధర్మాన్ని నాశనం చేసి, మొత్తం ఆలయాలు పడగొట్టేసి, వేదధర్మాన్ని నాశనం చేసి విధ్వంసాన్ని సృష్టించేశారు. అసలే వాడు బలవంతుడంటే వాడితో ఉన్న రాక్షసులు వాడికంటే ఏడాకులు ఎక్కువ చదివారు. ఈ రాక్షసుల్లో కొందరు మూడు కళ్ళు, కొందరు నాలుగు కళ్ళు, కొందరికి పది తలలు, కొందరికి పెద్ద ముక్కు, కొందరికి పొడుము ముక్కు, ముక్కు పొడుము వంటి డొక్కు వంటి ముక్కులు, కొందరికి పెద్ద పెద్ద చేతులు, పెద్ద బాణకడుపు, ఒకటి కాదు వికారాకారాలతో ఉన్నారట. ఈ వికృతమైన ఆకారాలతో, వికారాకారాలతో ఉన్న ఈ రాక్షసులు లోకాలన్నీ పట్టుకు పట్టుకుని పీడించేశారు. సరిగ్గా అలా తిరుగుతూ తిరుగుతూ మన ఉజ్జయినీపురం వచ్చారు, నగరం అంతా చుట్టుముట్టారు. ఆ సమయంలో అందరూ హాహాకారాలతో బాబోయ్ బాబోయ్ అని పరిగెడుతుంటే పారిపోతున్న వాళ్ళంటే వాళ్ళకి సరదా పుట్టింది. వాళ్ళని పట్టుకుని పట్టుకుని వేటాడి కొందరు నడుములు విరిచేశారు, కొందరు పీకలు నరికేశారు, కొందరు ముక్కులు బీకేశారు, కొందరికి చేతులు బీకేశారు, కొందరికి డొక్కలు తీల్చేశారు, కొందరికి పక్కలు విరగొట్టారు. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు విధ్వంసం సృష్టించారు. దాంతో కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ మహానుభావ, పుణ్యాత్మ, భార్గవ, భృగువంశస్థుడ, శ్రీవత్సగోత్ర, పవిత్రజ, రక్షించు రక్షించు అన్నారు. శ్రీవత్సగోత్రం వాళ్ళు అప్పటి నుంచి కూడా ప్రజల్ని రక్షించి పీఠాలు స్థాపించారండో, మాటలు కదా గోత్రం అంటే. సరే ఏది ఏమైతేనే ఈ జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు. స్వామినః కిం కర్తవ్యం దుష్టాశ్చ సముపాగతాః హింసిత బహవో లోకాః ఆగతాశ్చ సమీపతః. భార్గవ మహాత్మ, దోషణాసురుడు తన సైన్యంతో మన నగరాన్ని చుట్టుముట్టాడు, అందరూ చచ్చిపోతున్నారు, ఇప్పటికే లోకాలన్నీ ఈ రాక్షసుడి వల్ల అల్లకల్లోలం అయిపోయాయి, ఈ దుర్మార్గుడి నుంచి రక్షించవా రక్షించవా అని ఏడ్చారట. మేమేం చేయాలనగానే ఆయన కొడుకుల్ని పిలిచి, మనందరం ఇక్కడ కూర్చుందాం, ప్రజలారా మీరు ఇక్కడే కూర్చోండి, ఈ ఇంటిలో పార్థివలింగం ఉంది, శివలింగం ఉన్న చోటికి వాడు వచ్చాడా, వాడు శవం అయిపోతాడు. మనకేం భయం లేదు. ప్రపంచాన్నే తన కడుపులో పెట్టుకుని లయం చెయ్యగలిగిన పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంటే మనకేం భయం? దర్జాగా ఇక్కడ కూర్చోండి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరూ అక్కడ కూర్చొని చక్కగా భజన చేసుకుంటూ కూర్చున్నారు. మృత్యుంజయాపాహి 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 మృత్యుంజయ అంటూ ఈ పారిపోయిన జనమంతా ఏమైపోయారో చూడండి అన్నాడు దోషణాసురుడు. ఇక్కడ ఎవడో బ్రాహ్మడు ఉన్నాడండి, వాడి ఇంట్లో ఒక మట్టితో శివలింగం లాంటి ఒక ఆకారం పెట్టారండి, అక్కడ జనమంతా చేరారండి, భజనలు చేసుకుంటున్నారండి, పూలతో పూజిస్తున్నారండి అన్నారు రాక్షసులు చూసి. వెంటనే వీడి సైన్యంతో రెండు రేలు అక్కడికి వచ్చేశాడు. ఇంటి చుట్టూత విడిది చేశాడు. వెంటనే ఈ లోపల ఉన్నవాళ్ళు కంగారు పడి, గురువుగారండి గురువుగారండి, రాక్షసుడు సైన్యంతో వచ్చాడు, మాకు కొంచెం భయంగా ఉంది. ఈ కూర్చున్న వాళ్ళలో కొంతమంది భయస్థులు ఉంటారులేండి. గురువుగారి మీద ఎంత నమ్మకం ఉన్నా లోపల మళ్ళీ భయమే, ప్రాణభయం కదా. కబుర్లు చెబుతారు కానీ కూర్చుంటారు కానీ వెళ్ళి అవకాశం వస్తే పారిపోవడానికి సిద్ధపడే కొంతమంది భక్తులు కూడా వస్తారు యాత్రలకి. అంచేత వాళ్ళలో ఎప్పుడు పారిపోదామని డోర్ దగ్గర కూర్చునే వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళు గురువుగారు గురువుగారు అంటే ఈయన నిశ్చలంగా కూర్చున్నాడు. అసలు మాట్లాట్లా సమాధిలోకి వెళ్ళిపోయాడు క్రమంగా. కొడుకులు మాత్రం నలుగురు నాలుగు వేదాలు చదువుతూ శివుణ్ణి పూజిస్తూనే ఉన్నారు. ఈ మట్టి లింగాన్ని తొలగించండి, ఈ బ్రాహ్మల్ని నరికేయండి, చుట్టూ చేరి భజన చేస్తున్న ఈ భజన పరులందరినీ ముక్కులు పీకేయండి, డొక్కలు చీరేయండి అని అరుస్తూ వాడు కత్తి పుచ్చుకుని సోలాలు పుచ్చుకున్న రాక్షసులతో లోపలకు అడుగు పెట్టాడు. అప్పుడు జరిగింది ఒక ఆశ్చర్యకరమైనది. ఈ పార్థివలింగం ముందే ఇప్పుడు మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనానికి ఆల్మోస్ట్ అని వీరంతా వెళ్ళారు, అవునా? ఇప్పుడు ఆ లింగం ఉన్న స్థానంలో పూర్వం మట్టిలింగం ఉండేది పార్థివలింగం. ఆ మట్టిలింగం మాయమైపోయి పెద్ద గొయ్యి ఏర్పడిపోయిందట. గర్త తతః సముత్పన్నః, ఓ పెద్ద గర్త, గర్త అంటే గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలో నుంచి శివో వికట రూప దృక్కు, శివుడు వెంటనే ఒక వికట రూపాన్ని ధరించి బయటకు వచ్చేశాడు. అదిగో ఆయనే మహాకాల ఇతి ఖ్యాతః దుష్టహంత సతాంగతి. ఆయనే మహాకాళుడు, భయంకరాకారంతో, నల్లని శరీరంతో, నల్లని బట్టలు కట్టుకుని, ఎర్రని మిడిగుట్లతో, సోలం పుచ్చుకుని, భీకరాకారుడై అన్నాడు ఒక కరుపు. మళ్ళీ మామూలు అరవడం కాదు, ఇత్యుక్త్వా హుంకృతేనైవ భస్మసాత్కృతమావస్తద. ఇంక యుద్ధం లేదు, పొడవడం లేదు. ఆయన అక్కడికి రావడంతో హుంకారం చేశాడు. ఆ హుంకారానికి నోట్లోంచి అగ్నిజ్వాలలు పుట్టుకొచ్చే, మామూలు అగ్నిజ్వాలలు కాదనమాట అవన్నీ కూడా. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రంబై పుట్టినప్పుడు దవశిఖి, ఆకాశమంత ఎత్తు మంటలు అగ్నిజ్వాలలు ఆ నోటిలోని హుంకారం నుంచి పుట్టి ఆ అగ్నిజ్వాలలా మొత్తం ఆవరించేసే ఈ రాక్షస సైన్యాన్ని, ఆ అగ్నిజ్వాలల్లో నుంచి ఇంతంత నిప్పురవ్వలొచ్చి వేళ మీద పడిపోయాయి. ఆ నిప్పురవ్వలతో పాటు ధూమాయుత పొగ కూడా ఆవరించింది, పిడుగులు పడినట్టు శబ్దం వచ్చింది. ఆ భయంకర శబ్దంతో అగ్నిజ్వాలలు క్రమ్మి క్రమ్మి అందరినీ ఒక్క నిమిషంలో బూడిద చేసేసాయి. అసలు ఏం జరిగిందో ఎవరికి అర్థం లేదండి. ఓ హుంకారం వినబడింది, ఈ జనం గుడ్లు అలా మిడిగుడ్లు వేసుకు చూస్తూ ఉండేలోపే అగ్నిజ్వాలలు పుట్టాయి, నిప్పురవ్వలు పుట్టాయి, బూడిద పుట్టింది. ఈ గాడిదలందరూ బూడిదైపోయారు ఒక్క క్షణకాలంలో, పొగ ఆవరించేసింది. క్షణం తర్వాత చూస్తే దోషణుడు లేడు, వాడి సైనికులు లేరు, మిగతా సైన్యం కాలిపోతూ ఉంటే భయపడిపోయిన సైన్యం పారిపోయారట. కించిత్ సైన్యం పలాయితం, కొంత సైన్యం పారిపోయింది, హడిలిపోయి ఎందుకు వచ్చిందిరే బాబు ఆయన. పారిపోయిన వాళ్ళని ఏం చేయడు, ఆయన వదిలేశాడు. దోషణుడు ఈ విధంగా చచ్చాట. సూర్యోదయం కావడంతో చీకట్లు పటాపంచెలవుతాయి, సూర్యుడు ఉదయించడంతో అందరికీ వెలుతురు కనపడుతుంది. ఈ రాక్షసులంతా మహానుభావుడు ఈశ్వరుడు రావడంతో నాశనం అయిపోయారు. అప్పుడు దేవతలు పైనుంచి పుష్పవర్షం కురిపించారు, దుందుబులు మ్రోగించారు, జై హో పరమేశ్వర అన్నారు. అప్పుడు సమాధి స్థితి నుంచి కళ్ళు విప్పాడు ఈ భార్గవుడు. ఆయన కొడుకులు చూశారు, ప్రజలు చూశారు, ఆశ్చర్యపోయారు. వీడు ఎంతమందిని చంపాడు, ఎంత అల్లకల్లోలం సృష్టించాడు, ఏళ్ల తరబడి ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ పరమ పాపాత్ముడు, ఈ నీచుడు క్షుద్రుడు
ఒక్క క్షణంలో కాలిబూడిదైపోయాడు. ఆయన అందరూ ఆయనకి నమస్కరించగానే దేవతలు కూడా బృహస్పతితో పాటు వచ్చి, పరమేశ్వర మేము వీడిని ఎలా చంపుదాము అనుకున్నాం, నువ్వు చాలా సులభంగా చంపించావు, మాకు ఒక కోరిక ఉందన్నారట ఈ దేవఋషులు దేవతలు కూడా.
మహాకాల మహాదేవ దుష్ట దండకర ప్రభో ముక్తిం ప్రయచ్చ నశంభో సంసారాంబుధితస్యవ అత్రైవ అత్రైవ లోక రక్షార్థం స్థాతవ్యం హిత్వయా శివ స్వదర్శకాన్ నరాన్ శంభో తారయత్వం సదా ప్రభో.
మహాకాల మహాదేవ, ప్రపంచ ప్రళయకాలంలో హుంకారంతో లోకాలు నాశనం చేస్తావని విన్నాం. ఆ హుంకారాన్ని ఇప్పుడు చూశాం. ఈ హుంకారంతో ఈ దుర్మార్గుడు కళ్ళు మూసి తెరిచేలోపు భస్మైపోయాడు. మహాదేవ, దుష్టుల్ని ఇంత సులభంగా చంపుతావని మాకు అర్థమయ్యింది. ఇక మాకు ఒకటే కోరిక, భూలోకంలో ఉన్న ప్రజల్ని మమ్మల్ని తరింపచేయి. మాకు ఈ సంసారం మీద వ్యాసించింది, ఇక్కడున్న ఈ భార్యలు ఈ పిల్లలు ఈ ధనాలు ఇవన్నీ భ్రమ, క్షణంలో ఉండి నశించిపోతాయి, వీటి మీద వ్యామోహం పోయింది, మమ్మల్ని అనుగ్రహించి ముక్తి ఇయ్యి. మాకు మోక్షం ఇవ్వడమే కాక కలియుగాంతం వరకు ఈ గోతిలోంచి ప్రత్యక్షమయ్యావు పార్థివలింగాన్ని తొలగించుకుని. ఇక్కడ మహాద్భుత దివ్యలింగ రూపం ధరించు, లింగరూపంలో ఇక్కడే ఉండు. నిన్ను ముట్టుకున్న వాళ్ళకి సదర్శకాన్నరాన్ అంటే నిన్ను చూచిన వారికి అన్ని వేళలా శుభాన్ని ప్రసాదించు అనగానే ఆయన ఉత్తి శుభం కాదు పరమశుభం ఇస్తాను, ఈరోజు నుంచి ఇక్కడ నేను శిలారూపం ధరించి అందులో నా జ్యోతిస్వరూపాన్ని నిలబెడతాను, మూడవ జ్యోతిర్లింగాన్ని చేస్తాను. ఇంత పూర్వం సౌరాష్ట్రంలో సోమనాథలింగంలో నా అగ్నిని నిలబెట్టాను, రెండవది మల్లికార్జున లింగం, ఇప్పుడు ఈ మూడవ మల్లికార్జున లింగం అనేది పిలువబడుతుంది. అంటే మానవుడు అజ్ఞానంతో ఉన్నాడే, ఆ అజ్ఞానం అంతా కూడా తొలగించి ప్రపంచ ప్రళయకాలంలో మహాకాలుడనే పేరుతో లోకాన్ని లయం చేసుకునే రూపం ఇదన్నమాట. ఈ మహాకాలుణ్ణి దర్శించిన వాడికి కాలుడి వల్ల భయం ఉండదు, యముడి వల్ల మృత్యు వల్ల భయం ఉండదు. కాలుడి నుంచి రక్షింపబడాలంటే మహాకాలుణ్ణి పట్టుకోవాలి, ఆయనే కాలుడు, కాలకాలుడు, మహాకాలుడు కాబట్టి. ఇది జ్యోతిర్లింగం అవుతుంది, యుగాంతం వరకు ఇక్కడే ఉంటాను. ఈ అవంతిపురాన్ని, అవంతి అన్న ఉజ్జయిని అన్న ఓటేని మీకు పదే పదే చెప్పాను, ఈ పురాన్ని అవంతిపురం అని ఉజ్జయినిపురం అని కూడా పలుకుతాం. వసుదేవుడి చెల్లెలు ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు మహావింద. ఆవిడ్ని ఇక్కడ రాజుగారు పెళ్లి చేసుకున్నాడు. అదిగా ఆ ఇద్దరికీ పుట్టిన వాళ్ళు విందానువిందులు. విందానువిందులనే వాళ్ళ కాలం వరకు కూడా ఇక్కడ నేను సంతోషంతో ఉంటాను. కానీ వారి కాలంలో వాళ్ళు దుర్యోధనుడి వెంట వెళ్ళి సొంత బావగారిని కృష్ణుణ్ణి ద్వేషిస్తారు. అప్పటితో ఈ నగరానికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది పూర్తయ్యాక మళ్ళీ కృష్ణుడు వచ్చి ఇక్కడ గురు పూజ చేస్తాడు, అప్పుడు ఈ పట్టణం మరింత ప్రసిద్ధికి ఎక్కుతుంది అని ఆశీర్వదించాడు ఆయన. ఇది మూడవ జ్యోతిర్లింగం. ఇక్కడ తమాషా చెప్పాలి, కృష్ణుడు వసుదేవుడు కొడుకు, వసుదేవుడు మొదలుకొని 8 మంది అన్నదమ్ములు వాళ్ళు, తర్వాత 8 మంది మగపిల్లలు పుట్టాక సూరసేన మహారాజు గారికి 8 మంది కూతుళ్ళు పుట్టారు. సూరసేనుడని ఒక యాదవరాజు ఉన్నాడు, ఆ యాదవరాజు పెద్ద కొడుకు వసుదేవుడు, ఆఖరి కొడుకు సత్యకుడు. ఆ తర్వాత కుంతి, సాత్వతి, ఇదిగో ఈ వింద, ఇలాంటి వాళ్ళు 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 8 మందిలో పెద్ద ఆవిడ కుంతిని చిన్నప్పుడే, అసలు ఆవిడ పేరు పృథ, కుంతిబోధుడనే రాజుగారు పెంచుకున్నాడు, అప్పటి నుంచి కుంతి అయ్యింది. ఆవిడ పిల్లలు పాండవులు, వాళ్ళంతా కృష్ణుడిని పూజించారు, తరించారు. ఇంకా తర్వాత ఆవిడ దగ్గర నుంచి 7 పిల్లలు కూడా, మరి అదేం కర్మయోగమో, కృష్ణుడిని ద్వేషించారు, నాశనమైపోయారు. అక్క చెల్లెళ్ళే అంత, అన్నదమ్ములే వీళ్ళు. మేనమామ బిడ్డల్ని కృష్ణుణ్ణి బలరాముణ్ణి దేవుళ్ళుగా గుర్తించిన కారణం చేత కుంతీదేవి పిల్లలు మోక్షం పొందారు. మూర్ఖులు గనక శిశుపాలుడు, దంతవక్త్రుడు, విందానువిందులు, వీళ్ళంతా కుంతీదేవి యొక్క చెల్లెలు కొడుకులు, వరసగా ఒక్కొక్క చెల్లెలకు ఒక్కొక్క పిల్లలు అనమాట. ఒక్క ఈ అవంతిపురాధీశ్వరులు విందానువిందులు, ఎందుకో దుర్యోధనుడు అంటే ఇష్టం, వాళ్ళకు ఒక చెల్లెలు ఉంది మిత్రవింద అంటారు. ఆ మిత్రవిందకి స్వయంవరం చాటించి దుర్యోధనుడికి ఇద్దాం అనుకున్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అష్టమహిషుల్లో ఈవిడ కత్తి. కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారుగా, ప్రధాన భార్యలు అష్టమహిషులు. ఆ అష్టమహిషుల్లో రుక్మిణి, జాంబవతి, సత్యభామ, మిత్రవింద అంటే ఈవిడనమాట. అవంతీపురం రాజుగారి కూతురు, సొంత మేనత్త కూతురు ఆవిడ. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడి గురువుగారు సాందీపని. ఆ సాందీపని ఇక్కడి వాడే, కానీ కృష్ణుడు ఇక్కడ చదువుకోలేదు. చాలామంది తెలియక సాందీపని ఆశ్రమాన్ని చూసి కృష్ణుడు ఇక్కడ చదువుకున్నాడని బోర్డు పెడతారు. కృష్ణుడు చదువుకున్నది కాశీలో. కాశ్యాం అవంతీపురవాసినం అని భాగవతంలో చూడండి. అవంతీపురంలో నివసించే సాందీపని అనే ఆయన ఇక్కడ చాలా కాలం ఇక్కడే పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, చదువుకున్నాడు. చదువయ్యాక ఉద్యోగం కావలసి వచ్చింది. ఇక్కడ ఉద్యోగం దొరకలేదు, అందుకని ఆయన కాశీ వెళ్ళిపోయి అక్కడ గురుకులం పెట్టుకున్నాడు. చాలామంది చూశారు కదా సాందీపని ఆశ్రమం, ఇక్కడ గురుకులం ఉంటుంది. ఇక్కడ కొంతకాలం గురుకులం నడిపి పొట్టపోషణకి సరిగ్గా అవకాశం లేక జనం ఇక్కడ చేరక ఇక్కడ నుంచి ఇక విడిచిపెట్టి కాశీ వెళ్ళిపోయి గురుకులం స్థాపించాడు. కాశీ వెళ్ళిన వేళ విశేషం. ఆ కాశీలో ఆయన ఎంతోమందికి చదువు చెప్పాడు. ద్వారకానగరానికి దగ్గరలో గాంధీనగర్ ఉంది కదా, పోర్బందర్. పోర్బందర్లో గాంధీగారు పుట్టారు. ఆ పోరుబందర్ని కుచేలపురం అంటారు. కుచేలుడు అక్కడివాడు. కుచేలుడున్న ఊరు అదన్నమాట. గాంధీగారి తల్లి రోజు వెళ్ళి కుచేలపురంలో, ఏది పోరుబందర్లో, అక్కడ కుచేలుడికి గుడి ఉంది. కుచేలుడు కృష్ణుడి గుడి కట్టాడు, అది కుచేలుడు ఇల్లు. ఇప్పటికి కూడా అక్కడ మనం వెళ్ళి చూడొచ్చు. రోజు వెళ్ళి గాంధీగారి తల్లి తన కొడుకుని తీసుకుని, నాయన ఈ కుచేలుడు మన ఊరివాడు, కృష్ణుడి గుడి కట్టాడు, ఇదిగో ఇది కుచేలుడి గుడి, మీరు ఆ కృష్ణుడిని హరి హరి అని స్తుతించండి. అందుకే ఆయన ఇప్పుడు హరినామస్మరణ చేసేవాడు. వైష్ణవ జనతో తేనే కహియే అనే గుజరాతీ పాట అంటే గాంధీగారికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ పాడేదనమాట. వైష్ణవులంటే వారు ఎవరు అంటే దీనుల్ని ప్రేమించేవారు అని వాళ్ళ అమ్మ చెప్పేదట. కుచేలుడి గుడిని ఆయన దర్శించాడు. గాంధీగారి ఇంటికి చాలా దగ్గర అన్నమాట. అక్కడి నుంచి కుచేలుడి పేరు సుధాముడు. సుధాముడు వేరు, సుధాముడు వేరు, ఇద్దరున్నారు. సుధాముడు అనేవాడు ఒకడేమో ఒత్తు లేనివాడు, కృష్ణుడితో బృందావనంలో చదువుకున్నాడు, ఆడుకున్నాడు. ఈ సుధాముడు ఒత్తున్నవాడు కుచేలుడు. బట్టలు బాగుండేవి కాదు, బట్టలు చిరిగిపోయి డొక్కు బట్టలు వేసుకునేవాడు. కొంతమంది అంతే, ఏదో ఏ గుడ్డున్నా గుడ్డ వేసుకుంటారు, ఖరీదైన గుడ్డైన ఒకటి, చింకి గుడ్డైన ఒకటి వాళ్ళకి. అలాంటి చింకి గుడ్డలతో పేదవాడు కాశీ వెళ్ళి గురువుగారిని సాందీపని ఆశ్రయించి, గురువుగారండి నాకు చదువు రాదండి, మీ దగ్గర చదువుకుంటాను, డబ్బులు లేవండి అంటే, చిన్నప్పుడు వచ్చిన ఈ కుచేలుని ఆశ్రయించుకున్నవాడిని అన్నం పెట్టే ఆశ్రయం ఇచ్చి చదివించాడు. కుచేలుడు అక్కడ 20 ఏళ్ళు చదువుకున్నాడు కాశీలో, 20 ఇయర్స్. ఆయన 20 ఏళ్ళు కష్టపడి నేర్చుకుంటూ ఉండగా విద్య, మధ్యలో కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి 64 రోజులు మాత్రమే ఉన్నట్టు గురువుగారి దగ్గర. సహజంగా వాళ్ళు గురువుగారు కూడా 20 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్యలు బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళి నిమిషాల్లో నేర్చేసుకున్నారండి. భాగవతంలో రాస్తాడు అక్కడ, ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులైకాని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబునల్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియు గుర్వంగీకరణం భుజేయదనిరా గోవిందుడు రాముడు. ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవడైనా ఒక గురువుగారిని ఆశ్రయించవలసిందే. ఎంత గొప్పవాడైనా, పెద్దవాడైనా, చిన్నవాడైనా, పండితుడైనా, పామరుడైనా గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది అప్పుడు మాత్రమే తరించాలి. గురువు లేకుండా తరించలేడని లోకానికి చెప్పడం కోసమని బలరామకృష్ణులు అక్కడికి వెళ్ళారు. లేకపోతే వాళ్ళు సర్వజ్ఞులు కదా. అందుకే సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూజ్యులయ్యుండియున్. నిజంగా కృష్ణం వందే జగద్గురువని లోకమంతా వారిని పొగుడుతోంది. కృష్ణుడే జగద్గురువు, సర్వజ్ఞుడు, ఆయనకంటే మించిన భగవంతుడు లేడు. అయినా అక్కడికి వెళ్ళి గురువుగారి కాళ్ళు పట్టుకొని సేవించి ఆయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఎంతకాలం, 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నిరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేశా అన్నారు పోతన గారు. 64 విద్యలు 64 రోజుల్లో రోజూ గురువుగారు ఒక్కొక్క విద్య చెబుతూ ఉంటే మళ్ళీ చెప్పమని అడగకుండా వినే చెప్పేసేవారు. అంటే ఏకసంతాగ్రాహులు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నారట. కుచేలుడితో వారి స్నేహం ఓన్లీ 64 డేస్. అయినా కుచేలుడిని ఆశ్రయించిన వాడిని గౌరవించాడు కృష్ణుడు. మహాత్ముల లక్షణం తక్కువ కాలం చదువుకున్న గురువుల్ని పూజిస్తారు. 64 రోజులు మా గురువుగారు పాఠం చెప్పాడు, బోడి 64 రోజుల్లో ఈ మాత్రానికి ఆయన్ని సేవిస్తానా, ఆయన్ని కాదు నా సొంత కొంపటి పెట్టుకుంటాను, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి రామశబ్దం నేర్చుకుని నిష్ణాత లాంటి పరీక్షలు కడతాను నా కొడుకుతో పాటు అని ఆయన ధిక్కరించలేదు. వాళ్ళు పరమమూర్ఖులు అలా ధిక్కరిస్తారు పోయే కాలం వచ్చిన వాళ్ళు. జ్ఞానులు ఎప్పుడు ఒకసారి గురువు దగ్గర ఒక్క అక్షరం ఇచ్చినా పూజిస్తారు. ఏకాక్షర ప్రదాతారం యో గురున్నాభిమన్యతే సస్యయోని శతంగత్వా చండాలత్వమ వాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. అటువంటి గురువుని ఎవడు నా అభిమన్యతే గౌరవించడో, అంటే గురువుగారు ఒక్క అక్షరం మంత్రం ఇచ్చినా గురువే, ఆ గురువుని గౌరవించని వాడు 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు, కుక్క జన్మలో చచ్చి 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 మళ్ళీ చండాలత్వం పొందుతాడు. ఆ తర్వాత కుంట్యాడుగా గుడ్డాడుగా మెల్లకంట్యాడుగా ఇలా తిరిగి మూతులు తిరిగి నడ్డి విరిగి దరిద్రపు జన్మలెత్తి ఎప్పటికో తరిస్తే తరిస్తాడు. అంత మహాపాపం గురుద్రోహం అంటే. అందుకే మనం కృష్ణుడి చరిత్రలో నేర్చుకోవలసింది అదే. సర్వజ్ఞుడు అన్నీ ఎరిగిన కృష్ణుడు జ్ఞాని సాందీపనిని పూజించాడు. ఆ 64 రోజులు నేర్చుకున్నందుకు గురువుగారు కొడుకుని బతికించాడు. పైగా ఇక్కడికి వచ్చి మా గురువుగారి పుట్టిన ఊరు అని గురువుగారు జన్మస్థలం లోకానికి ప్రసిద్ధి అయ్యేలా చేశాడు. ఆశ్రమం కట్టించి బాగా అభివృద్ధి చేసి కొంతకాలం తర్వాత గురువుగారిని మళ్ళీ కాశీ నుంచి పట్టుకొచ్చేసి, ఎల్లకాలం కాశీలో కాదండి, మీ పుట్టిన ఊళ్ళో మీరు పీఠం పెట్టండి, మీరు దీన్ని అభివృద్ధి చేయండి అని దాన్ని డెవలప్ చేశాడు. అదనవాడు గురువుగారిని ఆయన పూజించిన విధానం అంటే. అలాగా శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఈ అవంతీపురంలో సాందీపని ఆశ్రమం చాలా అభివృద్ధి చెందింది. శివుడు చెప్పాడుగా భవిష్యత్తులో కృష్ణ పరమాత్మ వస్తాడు, అప్పుడు ఈ నగరం మరింత ప్రసిద్ధికెక్కుతుంది అని అలా దీన్ని అభివృద్ధి చేశాడు. ఎంతోమంది అభివృద్ధి చేస్తారు భవిష్యత్తులో అని ఆయన చెప్పాడు. అదిగో అది మహాకాళేశ్వర లింగ దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ, ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. ఈ క్షేత్రానికి అవంతీపురం అని ఉజ్జయిని అని 2 రకాల పేర్లు ఉన్నాయి. యుగయుగాలుగా దేవతలు మానవులు పాతాళ లోకవాసులు ఈ ముగ్గురు కూడా ఈ స్వామివారిని సేవించారు. ఈ స్వామివారిని త్రయం లింగం లేక త్రిలింగం అని కూడా పిలుస్తారు. ఉన్నది ఒకటే లింగం, కానీ ఈ లింగం 3 రకాలుగా వ్యాపించి ఉన్నది అని. స్వర్గ మర్త్య పాతాళ లోకాలను అందులో స్వర్గంలో దేవతల చేత ఆరాధింపబడుతున్నటువంటి స్వామి, పాతాళలోకంలో నాగుల చేత ఆరాధింపబడుతున్న స్వామి, ఇవి మర్త్యలోకంలో మానవ లోకంలో మహాకాళేశ్వరుడిగా పిలువబడుతున్న స్వామి, ఈ ముగ్గురు ఒకటే అని ఇటు భారతము చెబుతోంది, శివపురాణము చెబుతున్నది. ఈ మహాత్ముడు దర్శన స్పర్శనాలు రెండింటి చేత అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే చాలా ఉత్తమోత్తమం ఏమిటి అంటే స్వామివారి స్పర్శనం. జీవితంలో ఒక్కసారైనా ఈ లింగాన్ని ముట్టుకుంటే చాలు, తద్వారా పునర్జన్మ ఉండదు అని. దీనికోసం ఒకప్పుడు పాతాళలోకవాసి అయిన వాసుకి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. కద్రువ వినత అని కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒక ఇద్దరు ఉన్నారు. మొత్తం కశ్యపుడికి 13 భార్యలు ఉన్నారనే విషయం ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. అందరూ అదితి పెద్ద ఆవిడ, దితి 2 ఆవిడ, కద్రువ 3 ఆవిడ, 4 ఆవిడ వినత. వినతాదేవికి 2 గుడ్లు పుట్టాయి. కద్రువకి 1000 కొడుకులు పుట్టారు. 1000 గుడ్లు పుట్టే, ఈ గుడ్లన్నీ పగిలి వాటిలోంచి పిల్లలు వచ్చారు. ఈ పిల్లలే పావులంటే ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, అరుకాషుడు, ధృతరాష్ట్రుడు, అంబరీషుడు, పిశంగుడు మొదలైన వాళ్ళు 1000 మంది. వినతకి 2 గుడ్లు పుట్టాయి, ఈ గుడ్లు పగిలి అందులోంచి పిల్లలు రాలేదు. దాంతో ఇటు కద్రువ పిల్లల్ని చూచి వీడికి ఈర్ష్య కలిగింది. ఆవిడికి 1000 గుడ్లు పుట్టాయి. కానీ ఆ గుడ్లు పగిలి పావులు బయటకొచ్చాయి. ఆ పావులు కూడా మంచి బలంగా, కొన్ని తెల్లగా ఉన్నాయి, కొన్ని ఎర్రగా ఉన్నాయి, కొన్ని ఏమో పసుపు రంగులో ఉన్నాయి, కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, కొన్ని గోధుమ వర్ణంలో ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. ఇవన్నీ నూడిల్స్ ఈ పావులన్నీ ఇలా లుకలుకలాడుతూ తిరుగుతున్నాయి. నాకేమిటి, 2 గుడ్లే పుట్టాయి కానీ ఈ గుడ్డుల్లోంచి 1 గుడ్డు పగిలి పిల్లలు రావటం లేదేమని ఆవిడికి కొంచెం బాధ కలిగి ఒక రోజున 1 గుడ్డుని పగలగొట్టేసింది. అదిగో ఆ గుడ్డులోంచి తొడలు తయారు కాని పిల్లవాడు పుట్టాడు. సంస్కృతంలో ఊరువు అంటే తొడ. ఈ కింద భాగం తయారవ్వలేదు, నడుము కింద నుంచి మిగతా భాగం తయారైంది. ఊరువులు లేవు కనుక అతడు అనూరుడు అని పిలువబడ్డాడు. నైతత్పురుష సమాసం అది. ఈ అనూరుడు అనేవాడు పుట్టి పుట్టగానే తల్లి మీద ఆగ్రహించి, ఎంత పాపం చేశావు, నీ సవతి మీద ఉన్న ఈర్ష్యతో అసూయతో నన్ను అనవసరంగా పూర్తిగా అవయవాలు తయారు కాకుండా పగలగొట్టి బలాత్కారంగా బయటికి లాక్కొచ్చావు. ఎవరైనా పక్క వాళ్ళ అభివృద్ధిని చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే వాళ్ళు మోక్షానికి అర్హులు కారు. నీలాంటి తల్లి నాకుందని బాధపడుతున్నాను. నువ్వు చేసిన పనికి నీ సవతి దగ్గర 1000 సంవత్సరాలు దాసివైపడి ఉండు అని చెప్పించేశాడు. దీనివల్ల మనకేం తెలుస్తుంది, పురాణాలు వినడం కాదు. ఎవడైనా ఎవ్వడు నిసర్గ కఠినుండెవ్వడు సన్మార్గరోధి ఈర్ష్యాపరుడై ఎవ్వడు తనకధికునితో చెవ్వకు శేషాచువాని సిరుల ధ్రువముల్. కాశీఖండంలో శ్రీనాథుడి పద్యం ఇది, చాలా గొప్ప పద్యం, సంస్కృత శ్లోకానికి అనువాదం. ఎవ్వడు నిసర్గ కఠినుడు, ఇక్కడే ఉంది నిసర్గ అనే శబ్దానికి 2 అర్థాలు. ప్రకృతి సహజము అని ఒక అర్థం. మనందరికీ పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి, వీటన్నిటినీ నిసర్గ లక్షణములు అంటారు, గుర్తుపెట్టుకోండి. పూర్వం మీరు సోషల్ స్టడీస్ అనే ఒక పుస్తకం చదివారు, సాంఘిక శాస్త్రం, అందులో భారతదేశానికి నైసర్గిక హద్దులు అని చెప్పేవారు, గుర్తుందా? అంటే స్వతసిద్ధంగా ఉన్న ఎల్లలు అని అర్థం. నిసర్గ అంటే పుట్టుకతో వచ్చు లక్షణం. పుట్టుకతో ఎవడైనా కఠినంగా ఉంటే వాడి బతుకు అధ్వానం అయిపోతుంది, వాడు అపవిత్రుడవుతాడు, వాడికి కష్టాలు వస్తాయి. దీని అర్థం ఇది. ఇంకో అర్థం ఏమిటో తెలుసా? నిసర్గ కఠినుడు అంటే అక్కడ వర్ణించింది వింధ్యపర్వతాన్ని. రేపు మనం వెళ్ళబోతున్నది ఓంకారానికి, అది వింధ్యపర్వతం అంటే అదే, అక్కడ ఉంది అసలైన రూపం. కాశీ దగ్గర 80 కిలోమీటర్ల దూరం నుంచి ఓంకారం వరకు వింధ్య సాత్పుర పర్వతాలు అలా వ్యాపించున్నాయి. మహారాష్ట్ర వరకు ఉత్తర దక్షిణ భారతాలను విడదీస్తున్నవి ఈ వింధ్య సాత్పుర శ్రేణి. అందులో వింధ్యపర్వతం నిసర్గ కఠినుడు. కొండలు ఎప్పుడు బండరాళ్లతో ఉంటాయి కదా, అంటే పుట్టుకతోటి బండ లక్షణం. నాయనలరా, కొండల్లాగా బండగా ఉండకండిరా, మృదువుగా ఉంటే ఉపయోగం. పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలుంటే తొలగించుకోండి. మీ హృదయం ఎప్పుడూ కాఠిన్యం కాకుండా దయ చూపించాలి. ఒక్కొక్కప్పుడు ఒక పేదవాడు వచ్చాడు, ఏమండి పేదరికంతో బాధపడుతున్నాను, తిండి లేక బాధపడుతున్నానంటే జాలిపడి మనం తినే రొట్టెలో 1 రొట్టె ఇస్తే మనకేం కొంప ఒలగదు కదా, 4 ఇడ్లీ తింటున్నావు నువ్వు, ఫ్రీగా దొరికితే 25 ఇడ్లీ వేసుకున్నావు, ఇవన్నీ అవసరమైతే పారేస్తావు, ఇంట్లో దాచుకుంటావు తప్ప పక్కవాడికి 1 ఇడ్లీ పెట్టడానికి నీ సమయం పోతుంది. వాడి బాబోయని చెయ్యి తోస్తున్నాడు, లేనప్పుడు ఏం చేయలేవు. పైన లాల్చీ లేకుండా ఉట్టి కండువా వేసుకుని గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరైనా పేదవాళ్ళు అడిగితే జేబులో సమయానికి డబ్బులు లేక ఇవ్వలేక బాధపడుతున్నావు అంటే అర్థం ఉంది. జేబులో ఉన్నప్పుడు బావు బావు అని యాచిస్తూ ఉంటే, అన్నము రామచంద్ర అని అల్లాడిపోతుంటే ఉండి కూడా ఎంతైనా ఇవ్వలేకపోతే వాడు జ్ఞాని ఎలా అవుతాడు? బస్సుల్లోకి ఎక్కేటప్పుడు అప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అందుకే బస్సు వచ్చింది, ఏ కశ్యప్ గారు లాంటి వాళ్ళు కూర్చోబోతున్నారు, మా వాళ్ళందరూ రావాలి, మా వాళ్ళు తప్ప మీరు కూర్చోకూడదని ఆయన గెంటేసి అక్కడ తువ్వాలేస్తే నీవు ఎందుకు యాత్రలు చేయటం, నీ బ్రతుకు ఎందుకు అన్నాడు. అది నిసర్గ కఠినత్వము. ఇంతకంటే ఇంక దాని గురించి వేరే చెప్పక్కర్. పుట్టుకతో కొన్ని కఠిన లక్షణాలు అన్నమాట. ఏ ఆయన ఒక మనిషి పైగా ఋత్విక్కు లేదా మీలే, అంతా మీరు తప్ప ఎవరు ఉంటారు, జాలి పడాలి, కొంచెం పెద్దవాడు వచ్చారు కూర్చొనివ్వాలి. అక్కడ మన హృదయంలో రవ్వంత ప్రేమ చూపించటమే నిజమైన తీర్థయాత్ర సందర్శన ఫలం. అంతకంటే ఏం లేదు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా హృదయంలో కాఠిన్యం ఉంటే అటువంటి వాడి జీవితంలో ఈ యాత్రల వల్ల ఫలితం ఉండదు. వాడు యాత్రలు చేయడం అంటే కాకరకాయ గింజల్ని నదిలో ముంచడంతో సమానం అన్నారు. కాకరకాయ గింజలను మూటగట్టి రోజు నదిలో ముంచండి, క్షిప్రానదిలో ముంచినా, గంగానదిలో ముంచినా, యమునలో ముంచినా, నర్మదలో ముంచినా కాకరకాయ కాకరకాయే, కేకరకాయ అవ్వదు. నువ్వు అలా కేకరకాయలా బతుకుతున్నావు అన్నమాట అర్థం అది. అందుకని నిసర్గ కఠినత్వంతో ఎవడుంటాడో, ఎవడు సన్మార్గరోధి మంచి మార్గంలో విడుతున్న వాడిని ఎవడు అడ్డం కొడతాడో, ఈర్ష్యాపరుడై ఎవడు తనకు అధికునితో చెవ్వకు చేసాచు ఈర్ష్యతో తనకంటే గొప్పవాడితో తొడగొట్టి యుద్ధానికి ఎడతాడో వాని సిరుల ధ్రువముల్, అటువంటి వాడి సంపద శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మహాత్ములతో గొప్పవాళ్లతో విరోధం పొందకూడదు. పోనీ మహాత్ములతో విరోధం పొందకపోయినా పక్కవాడి అభివృద్ధిని చూచి ఈర్ష్యతోటి ఏ పని చేయకూడదు, చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. నిజానికి వినత అక్క కద్రువ చెల్లెలు, చెల్లెలకి పిల్లలు వచ్చారు, తనకి వస్తారు. ఈలోపు ఎందుకు కంగారు? గుడ్డును పగలగొట్టింది, దాంతో తన గుడ్డుకే ఇబ్బంది వచ్చింది కదా. కొడుక్కి తొడలు రాలా, పోనీ ఆ కొడుకు ఏమైనా ముందొచ్చి మొద్దులు పెట్టాడా? నా అవయవాలు తయారు కాలేదు గనక, నాకు నువ్వు అపచారం చేశావు గనక నువ్వు దాసీవైపడుండు 1000 ఏళ్ళు నీ చెల్లెలి దగ్గర అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడ్చి, నాయన నేను నిజంగా ఈర్ష్యతో ఉన్నదాన్ని కాదురా, తాత్కాలికంతో అజ్ఞానంతో నా కళ్ళు మూసుకుపోయాయి. చెల్లెలికి 1000 మంది పిల్లలు పుట్టారు, కనీసం 1000 కాకపోతే అందులో ఒక్క ముక్కైనా నాకు రాలేదనే బాధ కలిగింది, దాంతో గుడ్డు పగలగొట్టాను. ఎంతైనా తల్లిని నాయన ఈ మాతృహృదయం అర్థం చేసుకుని నాకు శాప విముక్తి ప్రసాదించు అంటే, అమ్మా ఈ రెండో గుడ్డు జోలికి వెళ్ళకు, తనంత తానే ఆ గుడ్డు తయారై పిల్లవాడు బయటకు వచ్చేదాకా కొంచెం సహనంతో ఉండు. అందులోంచి వచ్చినవాడు 1000 ఏళ్ల తర్వాత నీకు దాస్య విముక్తి కలగజేస్తాడు అనగానే సరేనన్నది. ఈయన వెంటనే సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అందుకే సూర్యసారథి అనూరుడు, ఆయనకే మరో పేరు ఎర్రగా ఉంటాడు. కనుక గుడ్డులోంచి పిల్లను మీరు ఎప్పుడో చూసారా? ఒక గుడ్డు పగలగొట్టుకుని అప్పుడే బయటకు వస్తున్న పిల్ల ఎర్రగా ఉంటుంది. ఈసారి చూడండి ఎప్పుడైనా కాకి గుడ్లో, ఇంకేమైనా గుడ్లో, లేక మీ ఇంట్లో మీ తంటి గుడ్డో, వాడు అలాగే ఉంటాడు ఎర్రగా. ఆ పుట్టినప్పుడు స్నానం చేయించేటప్పుడు ఏవో నిగనిగలాడిపోతూ కందిపోతాడు పాపం. ఇదిగో పెరిగే కొద్దీ చక్కగా అప్పుడు కాకిలాగా నిగలగలాడతాడు. చిన్నప్పుడు ఎర్రగానే ఉంటాడు ఎవడైనా సరే, తప్పక తంటి పిల్లల యొక్క లక్షణం అదనమాట. కాబట్టి మొత్తం మీద ఆ కుర్రాడు ఎర్రగా కూడా ఉండడం వల్ల అరుణుడు అన్నారు ఆయన. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనకు అనవసరం. అదంతా చెప్పుకుంటూ వెళ్తే ఈ శివపురాణం కాస్త కళ్ళంత అయిపోతుంది. ఈయన వెళ్ళాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే కొడుకు శాపం కదా, మరి అందరూ గొప్పవాడి శాపం అది. ఈ వినత కద్రువ పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. పాలసముద్రం దగ్గరికి వెళ్ళి వెళ్ళడంతో చీకటి పడుతోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు. అక్కడికి ఉచ్చైశ్రవం అనే గుర్రం వచ్చింది, దేవలోకంలో ఇంద్రుడు ఎక్కి తిరిగే గుర్రం. ఆ గుర్రాన్ని చూడగానే కద్రువ, అక్క ఈ గుర్రం అంతా తెల్లగా ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది, ఏమిటో ఈ దేవుడి లీల అంది. నీకేమైనా కొంచెం కళ్ళు మసకలిచ్చాయేమో, అంతేగాని ఈ గుర్రం అంతా తెల్లగానే ఉంది, తోక తెల్లగానే ఉంది, గుర్రము తెల్లగానే ఉందంది వినత. ఎప్పుడు వాదోపవాదాలు చేయకూడదు. వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. అనవసరంగా వాదించామనుకో తోం సొంటహాని వాడంటాడు, తోం సొంటహాని వీడంటాడు, ఇంకేముంది అక్కడి నుంచి తంట సొంటపోయి తంటాపోయి పెంట తయారవుతుంది. ఈ యుద్ధం పెరిగింది వాదోపాదం. మొత్తం గుర్రం తెల్లగా ఉందంది అక్క, కాదు తోక నలుపుంది కద్రువ, ఏమిటి పందెం అనుకున్నారు ఇద్దరు. గుర్రం దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దాం, గుర్రం గనక పూర్తిగా తెల్లగా ఉంటే నేను నీకు బానిసగా పడుంటాను, తోక నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసగా పడుండు అని ఇద్దరు శపథాలు చేసుకున్నారు. ఈ కద్రువకి తెలుసు గుర్రం తోక కూడా తెల్లగానే ఉంది, ఇప్పుడు వెళ్ళి చూస్తే బండారం బయట పడుతుంది. అందుకని అక్కయ్యో కొంచెం చీకటి పడింది, పొద్దున్నొచ్చి చూద్దాం, అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది, చీకట్లో చూడడం ఎందుకు, ఇంటికి పోదాం అనుకుని ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి కద్రో తన కొడుకులు పాముల్ని పిలిచి, నాయనలారా సర్పాలారా, నేను తొందరపడి మీ పెద్దమ్మతో వాదోపవాదానికి దిగి పందెం వేశాను, ఓడిపోయేటట్టుగా ఉన్నాను నేను, ఎందుకంటే గుర్రం ఆపాదమస్తకం తెలిపే మీరు నాకు ఉపకారం చేయాలి తల్లిని కనుక. మీలో నల్ల పాములు ఉన్నారు చెప్పాక, కొందరు గోధుమ రంగులో ఉన్న త్రాచు పాములు, కొందరు ఎర్ర పాములు, కొందరు తెల్ల పాములు, కొందరు నల్ల పాములు, కొందరేమో పసుపచ్చ పాములు, కొందరు ఆకుపచ్చ పాములు, కొందరు పిచ్చ పాములు, మొత్తం మీద రకరకాల రంగుల్లో ఉన్నారు. ఈ నల్లగా ఉన్న పాములు వీళ్ళ తోకలు చుట్టబెట్టేయండి ఆ వెంట్రుకలకి, దాంతో తలకాయ మాత్రం కనపడకుండా అలా కరిచి పెట్టుకుని జాగ్రత్తగా పక్కకి తిప్పుకుండండి, వెంట్రుకలు నల్లగా కనపడతాయి, అప్పుడు తోక నల్లగా ఉన్నట్టు అవుతుంది, అప్పుడు పెద్దమ్మ నాకు దాసి అవుతుంది అనగానే వాళ్ళు తప్పు కదమ్మా, మోసం చేసి విజయం పొందడం కూడానా, అబ్బాయి రిగ్గింగి చేయకూడదు అన్నారు వాళ్ళు. అనగానే ఈవిడికి మండింది, తల్లి ఏం చెప్పినా చేయవలసిందే, దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతావు, గురువులు తల్లి తండ్రి వీళ్ళు దేవతా స్వరూపాలు, వీళ్ళు తప్పు చెప్పినా చేయమంటే ఒప్పు చెబితే కాదంటారా, నా మాట కాదన్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో కలియుగ ఆరంభకాలంలో జనమేజయ మహారాజు అనేవాడు సర్పయాగం చేస్తాడు, వాడు యాగంలో పడి కాలి బూడిదైపోండని చెప్పించింది. దాంతో వీళ్ళు కంగారు పడి కొంతమంది వెళ్ళారు, ఆ తోకని కరిచి పట్టుకున్నారు. దాంతో మర్నాడు తోక నల్లగా కనపడింది, వినత ఓడిపోయింది, కద్రువికి దాసి అయ్యింది. ఇంకా తర్వాత కదంతా మనకి ఇప్పుడు అనవసరం, గరుత్మంతుడు పుట్టాడు, దాస్య విముక్తి చేశాడు. కానీ ఇప్పుడు ఈ పాములందరూ ఒక చోట చేరారు, చేరి అమ్మ మనల్ని శపించింది, ఈ శాపం వల్ల మనందరం భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారి సర్పయాగంలో పడి కాలి బూడిదైపోతాం, ఇందులోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనగానే ఆదిశేషుడు లేచి, మహాపాపం చేసింది అమ్మ, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నేను అనుకోను, మీ పాట్లు మీరు పడండి అని అప్పటికప్పుడు బయలుదేరి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలంటే ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండాలి అన్నాడు. ఆయన సన్నిధానం కాదురా, నీకు పెన్నిధానమే ఇస్తాను, నువ్వు నా దగ్గర చుట్టలు చుట్టుకుని పానుపుగా ఉండు, నేను ఈ రోజు నుంచి శేషశయ్యనుండి అవుతాను అని ఆదిశేషుణ్ణి తన పానుపుగా చేసుకున్నాడు. విష్ణుమూర్తికి పానుపుగా ఉన్నాడు కనుక ఆయనకి మృత్యుభయం పోయింది, శాపం తొలగిపోయింది. ఈ రెండో వాడు వాసుకి ఇదిగో ఈ ఉజ్జయిని వచ్చాడు. ఇక్కడికి వచ్చి మహాదేవా శంభు అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి 1000 సంవత్సరాలు కేవలం గాలి తింటూ వాయుభక్షకుడే, అసలు కొన్ని పాములు కేవలం వాయుభక్షణే చేస్తాయి, అందుకే ఒక సంస్కృతంలో శ్లోకం ఉంది, మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిణ, ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా వాడి కర్మను బట్టి వాడికి ఫలితం ఉంటుందిట, వాడు ఎంత గొప్పవాడి దగ్గరికి వెళ్ళండి, పద్మాకర్ గారితో తిరిగినా లేకపోతే ఇంకో సుధాకర్ గారితో తిరిగినా ఇంకో వృధాకర్ గారితో తిరిగినా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినా కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళినా భికారి దగ్గరికి వెళ్ళినా వాడి అదృష్టాన్ని బట్టే వాడికి ఫలితం వస్తుందన్నారు. అదనమాట, ఫలము నీ కర్మను బట్టి ఉంటుంది. చూసారా, కొంతమంది గురువుగారితో యాత్రకు వస్తారు, గురువుగారితో దర్శనానికి వస్తారు, సరిగ్గా గురువుగారు వెళ్ళక వీడి దగ్గరికి వచ్చాక వీడిని ఆపేస్తాడు క్యూలో, అది కర్మ. మీరు చూడండి, అప్పటిదాకా గురువుగారు వెంటే ఉన్నాను వచ్చి అంటాడా, వీడు లోపల కలగానే తాడు అక్కడ అడ్డం కట్టేస్తాడు. ఇదన్నమాట ఫలం కర్మానుసారిన. దానికి ఉదాహరణ చెప్పారు, శివుడంతటి వాడు మెడలో ఉంటాడు వాసుకి, కానీ వాతం ఖాదతి వాసుకి, ఆయన తినేది ఏమిటి, కేవలం గాలి, రోజు ఆయన పీల్చుకునే గాలి ఆహారం, ఆయనకి ఇంకే ఆహారం లేదు. పాపం గారెలు లేవు, బూరెలు లేవు, దద్దోజనం లేదు, కొబ్బరి వేసిన చారు రాత్రిపూట అసలే ఉండదు ఆయనకి. ఇది చెప్పాగా ఎవడి యోగం వాడి. అందుకని ఎంత గొప్ప అద్భుతమైన శ్లోకాలు చెప్పారండి, నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఎవడితో వెళ్ళు, నువ్వు సుకృతం చేయకపోతే, నువ్వు గురువులు చెప్పినట్టు ఆశ్రయించుకుని గురువులని వారు చెప్పినట్టు నడుచుకోకపోతే, పరమాత్మ సేవానుగ్రహ ఫలితం పొందకపోతే నీకు మాత్రం ఫలము రాదు. అదనమాట, ఒకే ఇంట్లో చూసాం కదా, అక్కగారి బుద్ధి ఒక రకంగా ఉంటుంది, చెల్లెలి బుద్ధి ఒక రకంగా ఉంటుంది, ఇద్దరు ఒక్కడుపులోంచి వచ్చారు, అక్కగారు గురుభక్తితో గురువుని ఆశ్రయించి గొప్ప ఉత్తమ స్థానం పొందితే ఈ చెల్లెరి గారు వృధాగా జీవితం వ్యర్థం చేసుకోవచ్చు, లేదా అన్నగారు మోక్షం పొందితే తమ్ముడు ఎందుకు పనికిరాకపోవచ్చు, లేదా తమ్ముడు గొప్పవాడైతే అన్న వ్యర్థ జీవి అవ్వచ్చు, ఇవన్నీ వారి వారి కర్మఫలాలు. ఎందుకు చెబుతున్నానంటే ఆనాడు వాసుకి అంతటి వాడు కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి భక్తితో ఉపాసించాడు. శ్రీనాథుడైతే లీల మహాకాల 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 ఎన్నుచు భక్తి కలవరపడుచున్, లీలగా మహాకాల 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 అంటూ కలవరపాటుతో స్తోత్రం చేశాడట. భయంతో, భక్తితో, ఉద్వేగంతో స్తోత్రం చేశాడు. ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసేటప్పుడు అంతకంతకీ కంఠం పెరిగిపోయింది ఆయనకి. ఆ స్తోత్రాన్ని ఎలుగెత్తి చెయ్యగా, ఆర్తితో పిలవగా, నీలకంఠుడు, అభవుడు, మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని పురాధిపతి ప్రత్యక్షమయ్యాడు. ఏం నాయన, నా కోసం ఇంత ఎలుగెత్తి పిలిచావంటే మా అమ్మ పెట్టిన శాపానికి భయపడుతున్నాం, మా అన్నగారు విష్ణుమూర్తికి పానుపోయాడు, నేను నీ దగ్గర ఉంటే సుఖంగా ఉంటాను, నాకు పునర్జన్మ మీద కానీ లేక భూలోకంలో ఉన్న వస్తువుల మీద కానీ పాతాళంలో ఉన్న మణుల మీద కానీ స్వర్గ సంపదల మీద కానీ కోరిక లేదనగానే, అక్కడ ఇక్కడ ఎందుకు, మీ అన్నగారి కంటే ఇంకొక ఆకు ఎక్కువ ఇస్తాను నీకు వరం అన్నట్ట. మీ అన్నగారు విష్ణుమూర్తికి కింద ఉండి పానుపుగా ఉన్నాడు, నిన్ను అలా కాదు ఏకంగా కంఠంలో పెట్టేసుకుంటాను మెడలు అన్నాడు ఆయన. మరి వరం గొప్పది కదండి, ఇది కాళ్ళ కింద పెట్టి తొక్కడం కంటే నెత్తి మీదకి ఎక్కించుకోవడంతో సమానం కంఠంలోకి రావడం అంటే అని వెంటనే ఒక్కసారి అతన్ని తీసుకుని మెడ చుట్టూ ఒక చుట్టు చుట్టి పడగెత్తి ఇక ఈ రోజు నుంచి నాకు కంఠాభరణంగా ఉండన్నాడు. అప్పటి నుంచి వాసుకి కంఠభూషణం అని ఆయనకి శివుడికి పేరు వచ్చింది, కంఠభూషణం అయ్యాడు. శాశ్వతంగా శివుడి మెడలో ఉంటే మృత్యుంజయుడి సన్నిధానంలో ఉన్నప్పుడు మృత్యువు మృత్యువు అవుతుంది. కృతకృత్యుడయ్యాడు వాసుకి, అదృష్టవంతుడయ్యాడు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుకున్నాను, యమః యముడు మమ నన్ను కిం కరిష్యతి, అసలు నన్నేం చేయగలడు వాడు మహం అన్నాడు. యముణ్ణి ధిక్కరించగలిగే శక్తి వస్తుంది. మీరు చాలా సమయాల్లో కష్టం వచ్చినప్పుడు మనకి దుఃఖం వస్తుంది, దుఃఖం పొందడం వల్ల ఏం ఉపయోగంలా, కన్నీళ్ళే వృధా అవుతాయి. అందుకని పురాణం మనందరి కోసం చెబుతుంది, మీకు నాకు అందరికీ చెబుతుంది, కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకోవడం నేను మీరు అందరం చేస్తాంగా నాయనలారా. ఎన్ని కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, ఆ కన్నీళ్ళే ఆయన పాదాల మీద పడేలా చేసి నన్ను ఇంత బాధ పెడుతున్నావా, ఇంతకాలం నిన్ను నమ్ముకున్నాను, అనుగ్రహించు అంటే తక్కిన దేవతల కంటే కొంచెం సులభంగా కరిగిపోతాడండి ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే చూస్తున్నాం కదా మనం, హిమాలయాల్లో చూసాం, ఎక్కడ చూసాం, 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకుతున్న పుణ్యాత్ములు చంటి పిల్లల్లా పరిగెడుతున్నారంటే ఆయన అనుగ్రహం కాకపోతే ఎవరిది. శతాధిక జీవులై ఉత్సాహంగా ఇక్కడి నుంచి కిందకు దూకగలుగుతారు జీవులు ఆయన అనుగ్రహం ఉంటే. ఆయన అనుగ్రహం లేకపోతే 25 ఏళ్ళ వాడు కూడా కుంటుకుంటూ నడుస్తాడు. అంచేత ఆయన అత్యంత కరుణాస్వరూపం.